ఆ మణికి ఎదురుగుండా నిలబడితే లక్ష్మి, ఒకవేపుకి తిరిగితే పార్వతి, ఒకవేపుకి తిరిగితే సరస్వతి. ముగ్గురు అమ్మవార్ల మణిలో చెక్కబడి ఉన్నారు. త్రిమాతృస్వరూపిణి అయిన విగ్రహం అది. ఈ వర్తకుడికి మతిపోయింది. వీళ్ళు ఎవరో మహారాజు గారి అంతఃపురంలో ప్రవేశించి ఈ మణిని కొట్టుకొచ్చారు. ఈ విగ్రహాన్ని మానవమాత్రుడు చెక్కలేడు, ఇది అమూల్యం. అయితేనే నా అదృష్టం, మణి దొరికింది. దొంగ వ్యాపారంలో డబ్బులు బాగా వస్తాయి. దీన్ని నేను కొని ఇంత మణిని చిన్న చిన్న ముక్కల కింద చేసి చిన్న మణుల కింద అమ్మితే కనీసం 30 కోట్లు ఆదాయం నాకు వస్తుంది అనుకున్నాడు వాడు. వాడికి అది వ్యాపారానికి మనకు వచ్చింది అనుకున్నాడు. అనుకుని ఎంత కితనా అన్నాడు. వాళ్ళు 3 కోట్లు చెప్పారు. నాకు తెలిసి ఇది దొంగ సొమ్మని, 3 కోట్లు కాదు, చెప్పండి వేరం మళ్ళీ అన్నాడు. 2 అన్నారు వాళ్ళు. 1 వాళ్ళు ఏంటంటే ఎక్కడో దొంగతనం చేసి పట్టుకొచ్చారు. ఎంత తొందరగా వదిలించుకుని పోదామని వాళ్ళు చూస్తారు. ఏంటంటే ఎవడు పడితే వాడు కొనలేడు ఇలాంటి వర్తకులు తప్ప. అందుకని చివరికి 50,000 బంగారు నాణాలకి బేరం సెటిల్ అయిపోయింది. 50,000 వాళ్ళకి ఇచ్చేయగానే 50,000 బంగారు నాణాలు వాళ్ళ మొహంలో ఎక్కడ చూస్తారు? వాళ్ళ జీవితంలో ఎప్పుడూ 50,000 చూడలేదు వాళ్ళు. అందుకని దొంగతనానికి 50,000 బంగారు నాణాలు వచ్చాయి, ఏదో రకంగా ఈ విగ్రహం వదిలించుకున్నాం, ఈ మణి వదిలించుకున్నాం, అమ్మాము, లాభం వచ్చింది అనుకుని వాళ్ళు పోయారు. వాళ్ళకి ఫ్రీగా వచ్చింది కనుక. కోట్లు ఖరీదు చేసే విగ్రహం 50,000 కొనేసాను, ఏం లాభం రాదనుకున్నాడు ఈయన. ఎందుకంటే ఈయన వర్తకుడు కదా, ఈ మణులు ఎలా ముక్కలు చేయాలో, ఒక్కొక్క రాయి ఎంతంత విలువ చేస్తుందో అతనికి తెలుసు. ఉంగరాలు వేసుకునే రాళ్ళు కింద కనీసం వాటిని అమ్మాడంటే వీడికి 30 కోట్ల దగ్గర అవచ్చు ఆదాయం. అంత మణి చిన్న చిన్న ముక్కలు చేయబడితే ఆ పద్మరాగపు మణిని అదొక 5-6 వేల మణులు అవుతుంది. ఒక మణి కనీసం 10 లక్షలకు 5 లక్షలకు అమ్మిన వాడు అనుకున్న టార్గెట్ వచ్చేస్తుంది వాడికి. అందుకని ఆనందపడిపోయి దాన్ని రహస్యంగా పార్సిల్ చేసి 2 గంటలకి తెలియకుండా ఓడలో దాచేశాడు. వ్యాపారం పూర్తి చేసుకుని 10-15 రోజులకి తన నగరానికి వచ్చేశాడు. ఎందుకంటే ధారానగరం దగ్గర సముద్రం ఉండదు కదా, అందుకని సముద్రం ద్వారక దగ్గరే ఉంటుంది. ఆ ద్వారక దగ్గర లంగరు వేసి అక్కడి నుంచి మళ్ళీ బళ్ళల్లో రథాల్లో మహాసైన్యంతో వాడు నగరానికి వస్తాడు. పూర్వం వర్తకం చేసేవాళ్ళు, సముద్ర వర్తకం చేసేవాళ్ళు సైన్యాన్ని మెయింటైన్ చేసేవారు అండి. ఎందుకని కనీసం 1,000-2,000 మంది సైనికులు లేకుండా ఓడల మీద వ్యాపారానికి వెళ్ళడం డేంజర్. సముద్రపు దొంగలు ఉంటారు, వాళ్ళని పైరేట్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ సముద్రపు దొంగలు చంపేస్తారు మీద పడి. అందుకని సముద్రం మీద వర్తకం చేసే వాళ్ళ దగ్గర కూడా ఒక పెద్ద సైన్యం ఉంటుంది. దొంగల్ని చీల్చి చెంటాడతారు బాణాలతో వాళ్ళు అనమాట. వీడి దగ్గర కూడా అంత సైన్యం ఉంది. వీడు మంచి అద్భుతమైన వ్యాపారి. అందుకని ఈ వర్తక సంబంధమైనటువంటి బండ్ల మీద ఈ లగేజీ వేసుకుని సైనికుల్ని వెంట పెట్టుకుని ధారానగరానికి వచ్చేశాడు. రాగానే పెళ్ళాన్ని పిలిచి, భార్యామణి, ఈసారి వ్యాపారంలో నాకు వచ్చినంత లాభం అంతా ఒకెత్తు. ఎప్పుడు వచ్చే లాభం కంటే మంచి లాభం వచ్చింది, ఆ లాభం కంటే గొప్ప లాభం చూసుకో అని ఓ పెట్టి తీర్చాడు. ఆ పెట్టిలో మణి విగ్రహం కనపడింది. అతని భార్య పరమ భక్తురాలు, అమ్మవారి భక్తురాలు. ఆనందం పట్టలేకవిడ, అమ్మా జగదంబ, నా ఇంటికి వచ్చావా తల్లో, నా ఇంటికి వచ్చావా అని ఆ విగ్రహం పాదాలకి నమస్కరించి, నీకు ఎంత మంచి బుద్ధి పుట్టింది అయ్యా మొగుడా, ఇన్నాళ్ళు ఏదో వ్యాపారం చేసి డబ్బే సంపాదించామనుకున్నాను, కానీ ఆ డబ్బు జబ్బుతో పాటు ఇప్పుడు నీకు భక్తి కూడా పుట్టిందని అర్థమయ్యింది. నాకు అమ్మవారి మీద భక్తి అని తెలిసి విగ్రహం కొనుక్కొచ్చావా, ఈ అమ్మవారిని మన ఇంట్లో పూజామందిరంలో ప్రతిష్ఠిద్దాం, 3 పూట్ల అభిషేకాలు చేద్దాం, పసుపు కుంకాలు పూజ చేద్దాం, రోజు 35లకి చీరలు జాకెట్లు పంచిపెడదాం, వచ్చిన వాళ్ళందరికీ పాయసం నైవేద్యం పెట్టి అమ్మవారికి వచ్చిన వాళ్ళకి కాదు, అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టి వచ్చిన భక్తులకి పాయసం ప్రసాదంగా పెడదాం అనగానే, నా ఇల్లు అంతా గుల్ల చేద్దాం అన్నాడు వీడు. అనగానే వీడు తెల్లబోయి, ఇంకెందుకు తెచ్చావు విగ్రహం అంది. వచ్చి పిచ్చిదానా, నీలాంటి పెళ్ళాలు దొరికితే వ్యాపారస్తులు అంతా ఏమైపోతారే బాబు, నేను దీని వ్యాపారం కోసం తెచ్చాను తప్ప పూజామందిరంలో పెట్టి ప్రతిష్ఠించి పాయసాలు దద్దోజనాలు నైవేద్యం పెట్టడానికి కాదు. ఈ విగ్రహాన్ని ముక్కలు ముక్కలు చేయించి ఆ ముక్కల్ని పద్మరాగాలు అమ్మితే అబ్బబ్బబ్బ కోట్లు కోట్లు వచ్చి పడిపోతాయి అనగానే ఆవిడకి ఒళ్ళు మండిపోయి లెంపలు కూడా గట్టిగా వేసుకుని, తప్పు తప్పు మూర్ఖుడా, ఇదేం పిచ్చి పనిరా, మనకి పిల్ల జల్ల ఎవరున్నారు, నువ్వు నేను తప్ప, 20 కోట్లు సంపాదించినా ఎంతకాలం ఉంటాం, ఇప్పటికే నీకు 50+, నాకు 40+, నీ ఒళ్ళంతా రోగాలే, నీ శరీరంలో షుగర్ ఉంది, బీపీ ఉంది, రోజు ఇన్నేసి ట్యాబ్లెట్లు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మింగుతావు, ఈ డబ్బు ఏం చేసుకుంటావు చెప్పు, మంచి పనులకు వినియోగిద్దాం మనం కూడా, మనకున్న కోట్లు కనీసం భారతదేశం వాళ్ళందరికీ అన్నం పెట్టినా తరగనంత ఆస్తి ఉంది. అన్ని కోట్లు ఉన్నాయి మనకి, ఇన్ని కోట్లు ఆస్తి ఉంది కనుక భారతదేశం వాళ్ళందరికీ కూడా అన్నం పెట్టినా తరగదు. నా మాట విను, ఈ పిచ్చి వదిలిపెట్టు. అమ్మవారిని మన పూజామందిరంలో ప్రతిష్ఠిద్దాం, నివేదనలు చేద్దాం. అమ్మ అనుగ్రహిస్తుంది, మణిద్వీపానికి పట్టుకుపోతుంది. లవంగ ద్వీపం నుంచి ఆవిడ తీసుకురావడం కాదు, మణిద్వీపం నుంచి తెచ్చామనుకో అని బతిమాలితే ఒక తోపు పక్కకు తోసి, ఇదేం పిచ్చే నీకు, ఈ అమ్మవారిని మన ఇంట్లో ప్రతిష్ఠిస్తే మనం ఎక్కడ తట్టుకుంటామే, చే అవతలకపో. అందుకే ఆడవాళ్ళకి ఏమీ చెప్పకూడదు, స్త్రీ బుద్ధి పాడు బుద్ధి అన్నారు. ఆడు బుద్ధి పాడు బుద్ధి అని పెళ్ళాన్ని తెచ్చాడు పైగా, ఆవిడది బుద్ధి మంచి బుద్ధి అయితే. ఆ తర్వాత వర్కర్లను పిలిచాడు, వీడు ఎప్పుడు తీసుకొచ్చిన ఈ విగ్రహాలని వాటిని పడగొట్టి మళ్ళీ కరిగించి కొత్తగా తయారు చేసేవాళ్ళు ఉంటారులేండి, నగలు తయారు చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అతని దగ్గర. వాళ్ళని పిలిచి, రే సుత్తి శానాలు పట్టుకొచ్చి ఈ రాయిని ముక్కలు ముక్కలు చేయండి రా అనగానే వాళ్ళు వచ్చారు, సుత్తి శానం పట్టుకొచ్చారు. వాళ్ళకు ఆ విగ్రహంలో లక్ష్మి పార్వతి సరస్వతి కనపడగానే సుత్తి శానాలు ఇవి పక్కన పారేసి ఉలి వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేసి జగదంబ రక్షించు రక్షించు అన్నారు. అని ఆ తర్వాత, ఏమయ్యా నీకేమైనా బుర్రలేదా, అపూర్వమైన అమ్మవారి విగ్రహాన్ని పగలగొట్టమంటావా, అసలు నువ్వు అన్నమే తింటున్నావా, వాళ్ళు ఎప్పుడు అలా అనలేదంటో యజమాని, యజమాని దగ్గర అలా అనకూడదు. అయినా అనేసారు, నువ్వు అన్నం తింటున్నావా సున్నం తింటున్నావా పాపిష్టాడా, ఏముందయ్యా నీకు, వెనక ముందు పిల్ల లేరు, పీచు లేరు, బంధాలు లేవు, అయినా ఎందుకు ఈ విగ్రహాన్ని పడగొడతావు. అపూర్వమైన ఈ జగదంబ విగ్రహాన్ని పడగొట్టడానికి నోరు ఎలా వస్తుంది, చేతులు ఎలా వస్తాయి అని వాడిని చెడమడ తిట్టి, మా ఉద్యోగం పోయినా పర్వాలేదు, మాకు డబ్బు రాకపోయినా పర్వాలేదు, మేము నిన్ను వదిలేసిపోతున్నాం, చీ నీ దగ్గర ఉద్యోగం చేయం అని ఆ ఆయుధాలు కింద పారేసిపోయారు. అమ్మవారి విగ్రహం పగలగొట్టడానికి వాటితో బంగారం పనిచేసే వాళ్ళకు కూడా చేతులాడలేదు, వాళ్ళు భక్తితో నమస్కరించారు. ఈ మూర్ఖుడికి అర్థం కాక, ఈ పిచ్చాడిపోతే కొత్త వర్కర్లు పెట్టుకుంటాను, కానీ ఇంత విగ్రహాన్ని ముక్కలు చేయకుండా, ఆ ముక్కలు అమ్మకుండా, డబ్బు సంపాదించకుండా, లాభం పొందకుండా ఉంటానా అని తానే సుత్తి పుచ్చుకుని విగ్రహం నెత్తి మీద కొట్టబోయాడు. ఢామ్ అనే శబ్దంతో వాడి కళ్ళు రెండూ పోయాయి. ఈ లోపలేం లేదు, తెల్లగా తప్ప నల్లగుడ్డు పోయింది. దాంతో వాడు, బాబాయ్ నాకు కళ్ళు కనిపించట్లేదు, నన్ను రక్షించేవు అని అరిచాడు. అరవగానే భార్య పరిగెత్తుకొచ్చింది, నాకు కళ్ళు కనపట్లేదు అన్నాడు. మరి కళ్ళు పాకేమవుతాయి, అమ్మవారి విగ్రహం మీదకేమో సుత్తి ఎత్తుతావా అని ఇలా వాడి కనురెప్పలు ఎత్తి చూస్తే లోపలంతా తెల్లగా తప్ప ఈ మధ్యలో ఉండే కనుపాప నల్లగుడ్డు ఏమీ లేవు, అన్నీ పోయాయి. నీ కళ్ళు తెల్లబడ్డాయి అనగానే, నీ కళ్ళు తెల్లబడ్డాయా, ఈ విగ్రహం వచ్చిన దగ్గర నుంచి ఒకటే తిట్లు మీరంతా శాపనార్థాలు పెట్టారు, అందుకే నా బతికిలా అయిపోయింది అనగా, ఓరి మూర్ఖుడా మూర్ఖపు మొగుడా, ఇప్పటికీ నీకు బుద్ధి లేదేమిట్రా, భార్య ఎందుకు చెప్పిందో ఆలోచించరా, మనకున్న కోట్లు ఏం చేసుకుంటాం, ఉన్న అమ్మవారి విగ్రహాన్ని, మన ఇంట్లోకి అదృష్టవశాత్తు వచ్చిన అమ్మవారి విగ్రహాన్ని, మణిమయమైన అమ్మవారి విగ్రహాన్ని, అపూర్వమైన త్రిమాతృస్వరూపమైన విగ్రహాన్ని ఎలా పగలకూడదాం అనుకున్నావు, బుద్ధి వచ్చిందా ఇప్పటికైనా, లెంపలు వేసుకుని అమ్మా నీ విగ్రహాన్ని పగలగొట్టను, నేను పూజిస్తాను, నైవేద్యాలు పెడతాను అని మొక్కుకో, అప్పుడు నీ కళ్ళు వస్తాయి అనగాని, తప్పదా అన్నాడు. నీ కళ్ళు కావాలంటే అలా మొక్కుకో, లేదా కళ్ళు పోతాయి, యావత్ జీవితం దేవపాపిని అనుకుంటూ తిరుగు అనగాని, తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మా నన్ను క్షమించు అన్నాడు. ఉత్తి క్షమించు కాదురా బాబు, పూజ చేస్తానన్రా, విగ్రహం పగలగొట్టను, నైవేద్యం పెడతాను అనమంటే, నైవేద్యం అంటే డబ్బులు ఖర్చు ఏమోనే అన్నాడు వాడు. కళ్ళు పోతే మళ్ళీ డబ్బులు అంటావు, ఖర్చు అంటావు, నైవేద్యం అంటావు ఏమిట్రా, నీ పిసిరు కొట్టుతున్నావు మండిపోను, నీ లోభిత్వం మండిపోను అని మళ్ళీ తిట్టి బలాత్కారంగా వాడి చేత రెండు చేతులు జోడింపజేయించి అమ్మవారి పాదాలు పట్టింపజేసి వాడి చేత మొక్కించింది. జగదంబ నీ విగ్రహమును ఎట్టి పరిస్థితులలోనూ మేం పగలగొట్టం. చాలా అద్భుతమైన పద్యం రాశారండి ఇక్కడ మహానుభావులు కొరవ గోపరాజు గారు. దేవీ నాపతి వట్టి మూఢుడు భవద్దివ్య ప్రభావంబు ఆ దేవేంద్రాదులెరుంగలేరని నా మాతృమూఢ చిత్తుల్ భవ వ్యావృత్తాత్మకులెట్లెరుంగుదురు ద్రవ్యాశన్ భవద్రూపముద్రా విచ్ఛేదము చేయబూనె పతి మా తప్పుల్ క్షమింపందగును. దేవి, నా భర్త ఉట్టి మూఢుడు, ఉట్టి మూర్ఖుడు, నీ దివ్య ప్రభావం, నీ మహిమ దేవేంద్రాదులు కూడా గ్రహించలేరంటే మాలాంటి సామాన్యులు ఏం గ్రహిస్తారు? దురదృష్టవశాత్తు నీ విగ్రహం ధనమును ప్రసాదించే మణి అని మాత్రమే అనుకున్నాడు ఆయన. ద్రవ్యం మీద ఆశతో నీ పవిత్రమైన ఈ మణిరూపాన్ని ముక్కల కింద కొట్టాలనుకున్నాడు. విచ్ఛేదము చేయబూనే పతి, దీన్ని ముక్కలు చేయాలనుకున్నాడు మొగుడు. మా తప్పులు క్షమించు, నేను నిన్ను భక్తితో ఎప్పుడూ పూజిస్తూనే ఉన్నాను, ఇవాళ నా అదృష్టవశాత్తు నువ్వు వచ్చావు, నా భర్త కళ్ళిప్పిస్తే నిన్ను పూజామందిరంలో పెట్టి నిత్యం యథాశక్తిగా పూజిస్తాను. మా సాయిని అర్చకుడిగా పెట్టి ఏదో కాస్త జీతం ఇచ్చి నీకు నైవేద్యం పెట్టిస్తాను. అప్పుడప్పుడు వాడు కుదరకపోతే వాళ్ళ అమ్మైనా పెడుతుంది, లేదా ఇంకో పొడుగు సాయినైనా పిలిపిస్తాం, మొత్తం మీద నీకు నైవేద్యం ఆపం తల్లి అని మొక్కగా వెంటనే కళ్ళు వచ్చేసేవాడికి. చూసావా అమ్మ ప్రభావం అనగానే చూసాను అన్నాడు. ఇంకెందుకు ఏడుస్తూ, కళ్ళు వచ్చాయి కదా అంటే కళ్ళు వచ్చాయి, ఏం లాభం, నాలుగు రాళ్ళు పోయాయి అంటూ ఏడుస్తూ కూర్చున్నాడు. ఈవిడ వాడు అంత ఏడ్చినా పట్టుకెళ్ళి, పైగా ఆ రోజు శుక్రవారం కూడా, తీసుకెళ్ళి పూజామందిరంలో అమ్మని ప్రతిష్ఠించింది ఎంతో భక్తితో. వాళ్ళ ఇంట్లో చాలా అదొక పెద్ద మహామందిరం అని చెప్పారు కదా, వాడు మహాకోటీశ్వరుడు, అందువల్ల ఆ ఇంట్లో పూజామందిరం కూడా చాలా పెద్దది. అందు మందిరంలో ఒక రాయి మీద పెట్టి కింద అమ్మవారి పాదాల దగ్గర బంగారు పళ్ళెం పెట్టి కుంకుమతో పూజ చేసి, ఇదిగో పిచ్చివాగుడు వాగి ఉంటే కళ్ళు పోతాయి జాగ్రత్త అని వాడిని బెదిరించి, పొద్దుటేమో దధ్యోజనం, మధ్యాహ్నం పూట చక్కెర పొంగలి, సాయంత్రం పులిహార, మూడు పూట్ల మూడు అన్న నైవేద్యాలు, అవి కూడా రోజు 10 కొంచాలు బియ్యంతో చేయించి, ఒక కంచంలో నైవేద్యం మిగిలింది తాను తన భర్త తింటూ, మిగతాది అందరికీ పెట్ట మొదలెట్టగానే వీళ్ళు లబలబలాడిపోయి, రోజుకు 10 కొంచాల బియ్యమే, కంచాలకు కంచాలు వచ్చిన వాళ్ళు అలా తినేసిపోతున్నారు అని, మీలాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి ప్రసాదం తిన్నారనుకోండి, తినండి తినండి నా ఇంటి మీద పడి అంతా తినండి అని వాళ్ళని చూసి ముసముసలాడిపోయి తిట్టుకుంటూ గిజగిజలాడిపోతూ ఇంకా బీపీ తెచ్చేసుకున్నాడు. పిసిని కొట్టు వాడిని చంపాలంటే ఇంకేమక్కర్లా, వాడి దగ్గర 4 రూపాయలు లాగామంటే వాడంతా వాడే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాట. పిసిని కొట్టాన్ని చంపాలంటే విషప్రయోగం అక్కర్లేదు, బాంబులు పెట్టక్కర్లేదు, తుపాకీతో కాల్చక్కర్లా. లోభివాడి దగ్గర కనుక 4 రూపాయలు లాక్కున్నామా, ఇంకోవాడు అంటాడు, హార్ట్ అటాక్ చచ్చిపోతాడు. వేమన గారు గొప్ప పద్యం రాశాడు, పిసిని వాని ఎంట పీనుగు వెడలిన, పిసిని వాడి ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారనుకోండి, చచ్చారు నేరొట్ట, వీడిని కాల్చాలి, మావిడ చచ్చిపోయింది, ఆవిడ కాల్చడానికి కట్టెలకు ఖర్చు అవుతుంది, పురోహితులకు ఖర్చు అవుతుంది, ఏడుస్తాట మా ఇద్దరు గొడవ, ఎవరన్నా ఇంట్లో ఎవరన్నా పోతే ఏడుస్తారు, ఈ పీరుగు పోయింది, వీడితో పాటు డబ్బులు పోతున్నాయని ఏడుస్తాట పిసిని కొట్టాడు. ఇలాంటి పిసిని కొట్టాడు చాలా చిత్రంగా ఉంటారండి, ఇప్పటికీ నేను చూశాను కొంతమందిని, అందుకని చెబుతున్నాను అనమాట. రైలుకి కిందకి దిగేదాకా టీకి రూపాయి ఖర్చు పెట్టకుండా ఎప్పుడు పద్మాకర్ గారు టీ ఇప్పిస్తారా, ఆయన ఖర్చే పెడతారా అని ఎదురు చూసిన మహానుభావులు ఉండేవారు నాతో. వాటర్ బాటిల్ కొనుక్కోకుండా నేను తాగాక ఆ శేషజలం తాగచ్చండి, ఆ శేషజలం పట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు. వారి పూర్వజన్మ సుకృత పరిపాకం. అలా వీడు ఏడవడం మొదలెట్టాడు. 4 రోజులు పోయాక ఇంక వీడికి ఒళ్ళు మండిపోయింది. 4 రోజులు ఏంటండి, 4 నెలలే గడిచింది, ఇక వీడు వ్యాపారం చేయలేక నా ఇల్లు గొల్లైపోతున్నది అని బెంగపెట్టేసుకుని చిక్కిపోయాడు. నేనెందుకు ఆ లవంగద్వీపానికి వెళ్ళాను, నా కర్మగాలి లవంగద్వీపంలో ఈ విగ్రహం ఎందుకు వచ్చింది, దీన్ని 50,000 బంగారు నాణ్యాలు పెట్టి కొని కోట్లు సంపాదిద్దాం అనుకుంటే 1 కోట్లు పోతున్నాయి, ఏమిట్రా నా కర్మ, ఏమిట్రా నా నోట్లో మట్టి పడుతోంది, పోని ఈ విగ్రహాన్ని వదిలించుకుందామంటే కళ్ళు పోయేటట్టున్నాయి, కళ్ళు మాటలో ఉన్న మావిడేమో చెంప చెళ్ళు మరిపిస్తోంది, పోని ఏదో ఇంట్లో ఉంచితే చాలు కదా, ఏ అమ్మవారికి నైవేద్యం చక్కెర పొంగలే పెట్టాలా, దధ్యోదనమే పెట్టాలా, పులిహేరే పెట్టాలా, ఓ పండు పెట్టచ్చుగా, బెల్లం ముక్క పెట్టచ్చుగా, అలా కాకుండా మా ఆవిడేమో కొంచాలకు కొంచాలు ఇంట్లోంచి బియ్యం కదిలించేసి పిండి వంటలు చేయించి ఆ నైవేద్యాన్నేమో కంచాలతో ఇతరులకు దానం పెట్టేస్తోంది, ప్రసాదం పెట్టేస్తోంది, ఎలా నాకు ఈ తంట ఎలా వదులుతనుకున్నాడు వాడు. దురదృష్టంగా పెంట అనుకున్నాడు, చెప్పాగా పూర్వజన్మ కర్మది, ఇంట్లోకి శివుడు వస్తానంటే భయపడే దుర్మార్గులు ఉన్నారంటే ఏం చెబుతాం, అది వాడి పూర్వజన్మ పాపం అన్నమాట. ఒకరోజు వీడికి ఒక మంచి ఆలోచన వచ్చింది, అక్కడితో కథ మరుగు తిరిగిందనమాట. వెంటనే వీడు ఆ విగ్రహాన్ని ఒక రథంలో కూర్చోబెట్టాడు. ఏమిటండి రథం తెచ్చారు అంటే, రథంలో ఊరేగిస్తున్నానన్నట్టు, ఊరేగింపరగానే ఆవిడ సంతోషించింది. మళ్ళీ తొందరగా తెచ్చేయండి విగ్రహం అంటే అలాగే అన్నాడు. రథంలో పెట్టి ఊరేగిస్తూ ఊరేగిస్తూ మహారాజు గారు శ్రీధరశరుడు సింహాసనం మీద కూర్చుండగా అక్కడికి వెళ్ళాడు. మహారాజా, అమ్మవారు మిమ్మల్ని మెచ్చి మీ ఇంటికి వస్తున్నది. ఈ అమ్మవారిని నేను ఒక ద్వీపంలో దొంగల దగ్గర కొన్నాను. దొంగ సరుకు ఇంకో సరుకు ఏమో మొత్తం మీద కొన్నాను. ఎందుకు కొన్నానో తెలుసా? ఇటు ప్లేట్ ఫిరాయి చెబుతున్నాడు. మా మహారాజు గారు బ్రాహ్మణ ప్రభువు శ్రీధరశరుడు పరమ భక్తుడు, శివభక్తుడు. శివుడున్న చోట అమ్మ ఉండాలి. నువ్వు ఇంతకాలం కేవలం శివుడికి ఆలయం కట్టి ఒక్క శివుడినే పూజిస్తున్నావు, పక్కన అమ్మలేదు. అందుకే నీకు అమ్మని కూడా ఇస్తే బాగుంటుందనుకుని నీకోసం ఈ అమ్మని కొన్నాను. ఇదిగో ఈ అమ్మవారి విగ్రహం చూడు, ఈ విగ్రహాన్ని నీకు ఇస్తాను ప్రభూ అని ఆ విగ్రహం చూపించగానే ఒక్క క్షణకాలం తెల్లబోయి శ్రీదర్శనుడు ఆ విగ్రహాన్ని చూచి మతిపోయి ఆనంద పరవశుడై సాష్టాంగ నమస్కారం చేశాడు. సభలోకి రథంతో పాటు వచ్చిన అమ్మవారి విగ్రహానికి సాష్టాంగ దండ ప్రణామం చేసి తన మిత్రుడు ముఖరకుణ్ణి పిలిచి, ఇటువంటి విగ్రహాలు ఈ ప్రపంచంలో ఉంటాయా? ఉంటాయని ఎవరైనా చెబితే నమ్ముతామా? ఒక వంక చూడు మబ్జకర భాసురమైన భార్గవీ దేవి రూపంబుతోచు కనుపించునొక ఛాయగన వల్లకి పుస్తక స్ఫురత్పాణియుగ్వాణిగా నడుమ వీక్షింప వినాయకాంచిత పార్వతీ స్వరూపముగా తెలియబడెడు. గజతుండమును పుస్తకము వీణ పద్మనాళాదులు మారి ఆయా స్వరూపములకు చిహ్నలుగా దోచు ముద్దుగులుగా బాహుముఖ గాత్రములు దిద్దబడియే దీని కడక నిర్మించే ఆ విశ్వకర్మగాక దీని కడక నిర్మించే ఆ విశ్వకర్మగాక వరులకిటు చేయ శక్యమే ఉర్వియందు. చూడు, ఒక పక్కన చేతిలో తామర పువ్వు పుచ్చుకున్న లక్ష్మీదేవి కనపడుతున్నది. మళ్ళీ ఒక పక్కకి తల తిప్పితే అక్కడ చేతిలో పుస్తకము వీణ పట్టుకున్న వాణి సరస్వతి కనపడుతున్నది. మధ్యలో పార్వతీదేవి తన తొడ మీద వినాయకుణ్ణి కూర్చోబెట్టుకున్నట్టుగా కనపడుతున్నది. కిందకి చూస్తే గణపతి తొండం కనపడుతోంది, లేదా లక్ష్మి చేతిలో ఉన్న పద్మం కనపడుతుంది, లేదా వీణ కనపడుతుంది. పైకి చూస్తే పూర్తి విగ్రహం కనపడుతున్నది, కిందకు చూస్తే తొండమో వీణో పుస్తకమో లేక పద్మమో కనపడుతోంది. ఇన్ని చిహ్నములతో లక్ష్మి పార్వతి సరస్వతి మూర్తులు ఎక్కడైనా ఒక్క విగ్రహంలో కనపడతాయా? అద్భుతముగా ఈ విగ్రహం చెక్కబడింది. ఇందులో చేతులు తీర్చిదిద్దినట్టున్నాయి. అంటే లక్ష్మీదేవిగా ఉన్నప్పుడు తామర పువ్వు పుచ్చుకుని ఎంత బాగుందో నాలుగు చేతులతో, అదే పార్వతిగా తొడ మీద విఘ్నేశ్వరుడిని కూర్చోబెట్టుకుని సోలం పుచ్చుకుని అపూర్వంగా కనపడుతోంది. నాలుగు చేతులతో సరస్వతిగా వీణ పుస్తకం పట్టుకుని అక్షమాల పట్టుకుని కనపడుతున్నది. ఓహో, ఈ విగ్రహాన్ని మానవ మాత్రుడు నిర్మించలేదు, మానవుడైతే ఇలా నిర్మించలేడు, దీనిని ఆ విశ్వకర్మే తయారు చేసి ఉండాలి. దీని నిర్మించే ఆ విశ్వకర్మ కాక, బహుశా విశ్వకర్మ ఈ విగ్రహాన్ని చెక్కి భూలోకానికి పంపించి ఉంటాడు. ఇన్నాటికి మన అదృష్టవశాత్తు మన దగ్గరకు వచ్చింది. మనం ఈ నగరానికి పరిపాలకులం అయ్యి అవగానే ప్రాచీన కాలం నుంచి ఇక్కడ ఉన్న శివాలయాన్ని ఉద్ధరించాం, శివుడికి పూజ చేస్తున్నాం. నాకు లోపల అప్పుడప్పుడు కొంత కొరత కనపడుతోంది. ఏమిటా కొరత? శివలింగం తప్ప శివలింగానికి పక్కన అమ్మ విగ్రహం లేదు. ఎప్పుడు శివాలయంలో శివుడి పక్కన పార్వతి ఉండాలి, పార్వతి లేదనుకున్నాను. ఇప్పుడు పార్వతి ఏమిటి, త్రిశక్తి వచ్చింది, త్రిమాత వచ్చింది. ఏది, మధ్యలో లలిత, అటువైపు సరస్వతి, ఇటువైపు లక్ష్మి. ముగ్గురు అమ్మవార్లను తీసుకొచ్చాడు మహానుభావుడు ఎవరో కానీ మన కోసం అని ఆనందపడిపోయి, ఓయి వర్తక, ఇంత గొప్ప విగ్రహం నాకు ఇచ్చావు, నీకు మూడు గ్రామాలు ఇచ్చేస్తాను ఈ నా రాజ్యంలో, నీకు కావలసిన మూడు విలేజెస్ తీసుకో అనగా, నెలకి 300,000 రూపాయలు ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేటటువంటి పన్ను రూపంలో ఆదాయం వచ్చేటటువంటి గ్రామాలు మూడు కోరుకున్నట్ట. అంటే నెలకి 300,000 ఆదాయం వస్తుంది వాడికి, గ్రామాల మీద వచ్చే పన్ను అంతా వాడిదనమాట గ్రామం ఇవ్వడం అంటే. అలాంటివి మంచి గ్రామాలు మూడు, ఖరీదైన గ్రామాలు కోరుకున్నాడు. ఈ విగ్రహం నాకు ఇచ్చినందుకు ఈ మూడు గ్రామాలు నువ్వు బతికున్నంతకాలం నీకు ఇస్తున్నాను, ఒకవేళ నీకు కన్న కొడుకులు ఉంటే వాళ్ళకు కూడా వస్తుంది, మూడు తరాల వరకు నీదే అని రాసి ఇచ్చేశాడు ఆయన. ఎందుకంటే ఆ విగ్రహాలకు విలువ కట్టలేం కనుక. ఇక వీడు చూడండి నా జన్మధన్యం అయిపోయిందో నా జీవితం బాగుపడిపోయిందో అనుకుంటే ఈ దాన పట్టా పుచ్చుకొని ఇంటికి వచ్చి పెళ్ళాన్ని ఏమే చూసావా, అందుకే నీ సలహా వినకుండా వెళ్ళిపోయాను. మన ఇంట్లో విగ్రహం ఉంటే మనకేమొచ్చింది, రోజు నైవేద్యం నష్టి, విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి, నీ సలహా ముష్టి ముదనష్టి. అందుకే నేను తీసుకెళ్ళి రాజుగారికి ఇచ్చాను. రాజుగారు గుడి కట్టించి దాన్ని పూజిస్తాడు. దానికి ప్రతిఫలంగా నెలకి 300,000 బంగారు నాణ్యాలు వచ్చాయి, గ్రామాలు వచ్చాయి. అంటే సంవత్సరానికి 12,36,00,000 నాణ్యాలు. ఇలా 10 ఏళ్ళు చూస్తే 3,60,00,000. ఇంకా యావజ్జీవితం నేను కనుక ఇంకో 100 ఏళ్ళో 150 ఏళ్ళో బతికితే ఎంత డబ్బు వస్తుందో లెక్కే పెట్టలేము. అనగానే నీ బతికింతే అమ్మవారు తనంత తాను మన ఇంటికి వేయించేస్తే అమ్మ కాదు బొమ్మ అనుకుని దెయ్యం అనుకుని రాజుగారి గంట కట్టావు. ఎంత దురదృష్టవంతుడురా, మూర్ఖుడివి, నీ కర్మది. అంతేలే, అమ్మవారికి బహుశా ఏలినడిసిని బట్టి మన ఇంట్లో ఉండుంటుంది, నీ దగ్గరకు వచ్చింది. ఇలాగే ఎంత ఆవిడ గొడమడిపోయి ఏలినడిసిని అమ్మకు కూడా పట్టు ఉంటుంది, అందుకే నీలాంటి దౌర్భాగ్యుడి చేతిలో ఎన్నాళ్ళు ఉంది. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళింది, ఆయన మహాత్ముడు, అద్భుతంగా ఆలయం కడతాడు. ఇంకేముంది, ఆలయం ప్రణవపీఠంలో అనేక రకాలుగా పూజలు అందుకుంటూ సుఖంగా ఉంటుంది. మనం ఇద్దరు ఇక్కడికి వచ్చి చెక్క భజన చేసుకుందాం. నువ్వు రోజు ఇంట్లో కూర్చుని ఆ పులికార మెతుకులు, గొడ్డు మెతుకులు, లేకపోతే గంజి మెతుకులు తింటూ ఉండి నీ బతికింతే. ఏమయ్యా, ఆవిడ చాలా గొప్ప బోధ చేసిందనమాట. మనం ఎంతకాలం బతుకుతాం, ఇప్పటికే నీ ఆరోగ్యంలో చాలా మార్పులు వచ్చాయి. ఎంత డబ్బు సంపాదించినా గట్టిగా ఉప్పు తినలేవు, పప్పు తినలేవు, గట్టిగా పంచదార వేసుకోలేవు. కాఫీలో దిక్కుమాలిన ట్యాబ్లెట్ వేసుకుంటావు, లేదా ఏ పంచదార లేని కాఫీ తాగుతావు. లేవగానే పొద్దుట పాచిమోకంతో ఇన్ని ట్యాబ్లెట్లు, కాఫీ తాగాక ఇన్ని ట్యాబ్లెట్లు, మధ్యాహ్నం ఇన్ని, సాయంత్రం ఇన్ని, రాత్రి ఇన్ని, ఇవన్నీ మింగి మింగి ఈ డబ్బు ఇంకా 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 పోగు చేసి చివరికి ఎవరికి ఇస్తావు, వారసులు ఉన్నారా మనకి? ఈ డబ్బంతా ఈ గ్రామాలన్నీ చివరికి మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయేవే. వారసులు లేని వాళ్ళ సొమ్మే అవుతుంది, ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. ఈలోపు అమ్మకి ఇంత నైవేద్యం పెట్టి ఇంట్లో పూజించకుండా ఆయనకి ఇచ్చావు అని బాధపడి జగదంబ, అక్కడైనా వైభవం పొందు కానీ ఈ పిచ్చి భక్తురాల్ని మర్చిపోకు అని మనస్ఫూర్తిగా తల్లికి అపరాధం చెప్పుకుంది పాపం ఆవిడ. ఎంత బాధపడిందో ఆలోచించండి ఆవిడ. ఇప్పుడు శ్రీదర్శనుడు శుభముహూర్తంలో మహానుభావులైనటువంటి పండితుల్ని పిలిపించి చెక్క 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 3 మాసములలో అద్భుతమైన ఆలయం నిర్మాణం చేశాడు. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవ అన్నారు. గట్టిగా తలుచుకుంటే ఎంతండి, మా ఇంజనీర్ గారు గట్టిగా తలుచుకోవాలి కానీ 10 రోజుల్లో కట్టగలడు. కానీ ఆయనకి దీని మీద దృష్టి ఉండాలి. ఎంత ఇవాళ స్లాబ్ ఎంతసేపట్లో వేస్తున్నారు, స్లాబ్ ఎప్పుడు తీయడానికి 21 రోజులు పడుతుంది. కాబట్టి ఆయనే తలుచుకుంటే శివరాత్రికి మనకి లింగం అందులో ప్రతిష్ఠించే అవకాశం ఇస్తారు. కాబట్టి మీరు అందరూ రోజు ఆయన ఇంటి దగ్గర ధర్నా చేయండి, మా గురువుగారి కోసమన్నా కట్టేవాడి బాబోయ్, 3 మార్చి కల్లా మీరు ఇచ్చేస్తే మా గురువుగారు ఆనందపడతారని. మీరు ధర్నా చేసిన ఆయన చిరునవ్వు అవుతారు, చేస్తానండి చేసేద్దామండి అంటారు. శివుడు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాడు అనుకోండి, నా మనస్సు తహతహలాడిపోతుందండి. ఎప్పుడు శివుడిని ఎక్కడ ప్రతిష్ఠిద్దామా, ఎప్పుడు అభిషేకిద్దామా? ఆ నీళ్లు వెళ్ళి పక్కనే ఉన్న బిల్వవనంలోకి చేరి బిల్వవృక్షాలు పెరుగుతాయా అని ఉంది ఈ ప్రదేశం. మరొక కాశీ మీకు తెలిసిన, ఇక్కడ కొంతకాలం నివసించిన వాడికి మాత్రమే, ఇక్కడ అమ్మవారికి శివుడికి సేవ చేసిన వాడికే కాశీలో మరణించే యోగం వస్తుంది, లేకపోతే రాదు అంత తేలిగ్గా. అందుకే నేను భక్తుల్ని అప్పుడప్పుడు వచ్చి ఉండండి అంటాను, అదే కారణం. ఈ క్షేత్రం చాలా గొప్పదయ్యింది. ఇక్కడికి వచ్చి అమ్మ ఎప్పుడైతే కూర్చుందో ఆ క్షణమే ఈ ప్రాంతం పరమ పవిత్రమైపోయింది. సద్వినియోగం చేసుకుంటారా బాగుపడతారు, లేదా వాళ్ళ కర్మ ఏం చేస్తాం? అమ్మన్నా దర్శనం చేసుకుని వాడిని ఎవడేం చేయగలుగుతాడు? ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక ఏరికై నన్ను తప్పదన్నా అని మనవాళ్ళు ఊరికే అన్నారా? నిజంగానే మనవాళ్ళు అనవసరమైన వాటికి ఏడుస్తారు. వాడు ఎవడో లావుగా ఉన్నాడంటే వాడిని చూసి ఏడుస్తారు. అందుకే వాడు అంటాడు సినిమాలో అన్నమాట, నా ఒళ్ళు బరువుకి నేనేడవలిగా నెవరు ఎందుకేడుతురోరన్నా అంటాడు. వాడు లావుగా ఉంటే వాడు ఆడవాలి కానీ పక్క వాళ్ళు ఎందుకు ఆడడం? కడివెడు తీర్థమ్ము కడుపారనే గ్రోల కన్నెర్ర నీకెందుకన్నా. ఒక కొండ నిండా తీర్థం తాగేటవాడు, వాడు అదృష్టం, వాడికి డైజెస్ట్ పవర్ ఉంది, వాడు తాగాడు. పక్కవాడు అయి బాబోయ్ కొండ కొద్దీ తాగేసాడు అంటే నీ కర్మ నువ్వు తాగలేవు, నువ్వు తాగితే నీకు వాంతి, వాడికి భ్రాంతి. కాబట్టి ఇతరులను చూసి మనం ఎందుకు ఆడవడం? అందువల్ల నిరంతరం మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం తలుచుకుంటే ఏదైనా సాధిస్తాం. మీరందరూ గట్టిగా శివుడు రావాలి అనుకుంటే మాఘమాస పూర్ణిమ నాటికి వచ్చేస్తాడు. మాఘ పూర్ణిమ నాడు శివుడిని ప్రతిష్ఠించామా, ఇక శివరాత్రికి అద్భుతంగా అభిషేకం చేసుకుని మనందరం అక్కడ చూసి ఆ నీళ్లు నెత్తిన జల్లుకుని ఉపవాసం ఉండి జాగరణము చేసి శివ సంకీర్తనం చేసి తరిస్తాం. మీరందరూ పూర్ణిమ నాటికి శివుడు రావాలని గట్టిగా కోరుకోండి. రాజుగారు కట్టారు అద్భుతమైన ఆలయం. అందులో ముగ్గురు అమ్మవార్ల యొక్క మూర్తి ఉన్న ఆ దివ్య విగ్రహం, మణి విగ్రహాన్ని అందులో ప్రతిష్ఠించారు. ఆ ప్రతిష్టే ఒక వైభవం అట. 3 రోజులు ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. అన్నదానాలు జరిగాయి, జలదానాలు జరిగాయి, వస్త్రదానాలు జరిగాయి, వేద పండితుల్ని గౌరవించారు. ఇలా పారాయణ పునులు పిలిచి మణిద్వీపం పారాయణ చేయమంటే వాళ్ళంతా శ్రద్ధతో గొనక్కుండా పారాయణ చేశారు. మంచి కంఠంతో పారాయణ చేశారు. కొంతమంది పారాయణ చేస్తుంటే వాడికి వినపడుతుంది, ఇంక పక్కవాడికి వినపడుతుంది. పొద్దున్నే ఒక ఆయన వస్తుంటాడు మాకు, మైక్ ఆన్ చేస్తాడు, గోత్రనామాలు ఏం చెప్తున్నాడు ఆయనకి తెలియదు మాకు తెలియదు, అయిపోయింది జ్యోతి. అదే కనీసం పేరు కష్టపడి చెప్తే నష్టం ఏంటంటే పేరే కదా, అందులో మంత్రం కూడా కాదు పోనీ. శ్రీవత్సగోత్ర సముద్భవస్య లేదా శ్రీవత్సగోత్రోద్భవస్య పద్మాకర శరణామధేసి అన్నారంటే నా చెవులో కూడా నేను ఆనందపడిపోతాను కదా. అలాగే మీ గోత్రం పేరు చెప్తే మీరు ఎంత ఆనందపడిపోతున్నారు అంటే ఏమర్థం అయితే వస్తుంది. అదే పారాయణ అంటే పారాయణ ఎలా చేయాలో పార్థసారథి గారి దగ్గర తెలుసుకోండి. ఆయన చక్కగా పక్కవాడిని పిలిచి రండి అని, బాబోయ్ నేను రైలు ఎక్కాలన్నా సరే కూర్చోబెట్టి మనసం వజ్రలేపంతు అంటే ఏమిటో తెలుసా గురువుగారు చెప్పారు అని మధ్య మధ్యలో ఆయన వ్యాఖ్యానం, అది గురువుగారు ఏం చెప్పినా ఆయన వ్యాఖ్యానం కూడా చెబితే అప్పుడు మనకు వినేవాడికి పారాయణ ఆనందం కలుగుతుంది, చదువుతున్నారని తెలుస్తుంది కనీసం. కాబట్టి ఈ రోజు నుంచి పారాయణ చేసేవాళ్ళు ఏమైనా సరే గట్టిగా చేయండి, కొంచెం స్పష్టంగా చేయండి, దానివల్ల చాలా లాభం అండి. పారాయణ గట్టిగా చేయాలి, జపం లోపల లోపల చేయాలట. జపం ఏం చేయాలి, లోపల లోపల నిశ్శబ్దంగా చేయాలి. పారాయణ ఎప్పుడు మానసం వజ్రలేపంతు కల్పకల్పానుగంతథ, అది పారాయణ అంటే అయిపోయింది. అది పారాయణ ఏంటి మొహం పారణ, డబడబడబ వేగంగా రైలు ఎక్కే ముందు భోజనం చేసినట్టే. రైలు ఎక్కే ముందు చూసారా గూడూరు స్టేషన్లో ఒక హోటల్ ఉంది, ఆ హోటల్లో రైలు గంట కొట్టే ముందు బెల్ల కొట్టే ముందు వడ్డిస్తాట. ఇప్పటికీ చాలామంది చెబుతారు అనమాట, సరిగ్గా మీరు టికెట్ తీసుకున్నా సరే మీకు భోజనం ఎప్పుడు వడ్డిస్తాడు, ఇంకొక 2-3 నిమిషాల్లో రైలు వస్తుందరగా వడ్డిస్తాడు, తీరా మీరు కూర్చోగానే అక్కడ కొయ్యి అని శబ్దం వస్తుంది, అదిగో అనౌన్స్మెంట్ వస్తుంది, కంగారెడ్డి తినేసి లేచిపోతారు. మాకు మా నాన్నగారు ఒక కథ చెప్పేవారు, ఓ మేనమావ గారు కదా, మాకు మేనమావ గారు చాలా మంచి మనుషులు అండి ఆ రోజులు వాళ్ళంతా. ఆయన ఈ గూడూరు స్టేషన్కి వెళ్ళారట, మద్రాసు నుంచి కాకినాడ వెళ్ళేటటువంటి రైలు ఏదో వస్తుంది, ఎప్పుడో ప్యాసింజర్ రైళ్ళు లేటే కదా ఆ రోజుల్లో బొగ్గింజలు కదా, చుక్కు 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 అని వచ్చాయి. ఈ హోటల్లో ఓ అయ్యర్ గారు, ఓ తమిళం అయ్యర్ గారు మంచి భోజనమే పెట్టేవాడు, గంట కొట్టే ముందే టిక్కెట్లు తీసుకున్న వాళ్ళకి భోజనానికి వడ్డన చేసేవాట, విస్తరు వేసేవారట, అరిటాకులు వేసేవారట, అందులో వడ్డించేవారు. సరిగ్గా వడ్డించగానే గంట కొడుతుంది, అందుకని ఇంత వడ్డించుకోమని ఎక్కువ మంది తినేసిపోయేవారు. ఏమంటే గంట కొట్టేశారు కదా అని హడావుడి పడిపోయి ఇంత అన్నం చాలండి, ఏదో మజ్జిగానం తినేసిపోతాం, ఇంత సాంబారు తినేసిపోతామని పోయేవారట. దాంతో ఆయన బోల్డ్ మిగిలేదు, ఎప్పుడు గంట కొట్టే ముందే వడ్డించేవాట ఆయన. ఇంత చేసేమిటి అణ, 6 పైసలు అనమాట భోజనం, ఫుల్ మీల్ 6 పైస్ అణ, అణాలో వాడికి 3 పైసలు మిగిలేవిట, అది పెద్ద లాభం అన్నమాట. ఇంతలో ఈయన వెళ్ళారు, ఫుల్ మీల్స్ ఎంత అణ అన్నాడు, అణ ఇచ్చి టిక్కెట్ తీసుకున్నారు ఆయన. ఆకులు వేయించాక వాడి సంగతి అంతఃపురం విన్నారు ఈయన, గంట కొట్టేదాకా వడ్డించడం తెలుసు, అందుకని గంట కొట్టేదాకా ఆగాక గంట కొట్టాక వడ్డిస్తూ ఉండగా ఆ కూరగుత్తిలా పట్టుకురా అన్నట్ట. ఎంత కూరగుత్తి పట్టుకొచ్చాడు, మొత్తం పప్పు కూర పచ్చడి అన్నీ వెయ్యనగానే గంట కొట్టారండి రైలు వస్తుందండి అన్నట్ట. ఈ రైలు వెళ్ళిపోతే రేపు రైలు కెడతాను, సాంబార్ అన్నం మా అంతాన పట్టుకురా అన్నాడు. ఇక చూడండి ఆయన ఏడాదిగా సంపాదించిన తర్వాత చేశాడు ఈయన, ఈయన మొత్తం అన్నం వస్తూనే ఉంది, బకెట్లకి బకెట్లు సాంబారు పప్పు అప్పడాలు శుభ్రంగా ఫుల్ మీల్స్ అన్నావు, అడిగినంత వడ్డించని కసిగో తిన్నాడు, అంత తినలేడు ఉత్తప్పుడు కానీ కావాలని తినేసేట, ఓ 50 మందికి సరిపడి తిన్నాడు ఆయన. ఇంత తింటూ పక్క వాళ్ళని మీరేం కంగారు పడకండి, గంట కొడితే అప్పుడు ఎక్కడ వస్తుందండి రైలు, వచ్చిన బోర్డు సేపు అవుతుంది, తినండి అన్నట్ట. వాళ్ళు ధైర్యంగా తినేశారు ఈయన వంకతో. నిజంగా నేను తిని ఉత్తరాపోషణం పట్టాక అప్పుడు రైలు వచ్చింది బ్రేవ్ అని చేయి తుడుచుకుని మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తున్నాను అని మళ్ళీ ఎక్కాట రైలు. ఇలా నెక్స్ట్ వీక్ మీరు ఎప్పుడు వస్తున్నారో చెప్తే మేము సెలవు పెడతానండి అన్నాడు వాడు ఆడిపోయి. కాబట్టి చెప్పొచ్చింది ఏంటంటే అలా కకృతిగా కాకుండా శుభ్రంగా అన్ని రకాలుగా చెయ్యవలసినవి చెయ్యవలసిందే. ఈ మహానుభావుడు ప్రతిష్టా కార్యక్రమాలు మంచి బాగా చేశాడు, ఇంక నిత్యం పూజలు బాగా హడావిడిగా కాకుండా జరిగేయట. ఎందుకు చెప్తానంటే ప్రతిష్ఠా కార్యక్రమాలు, గోత్రనామాలు, అర్చనలు చేసేటప్పుడు ఏదో గొనక్కుండా అన్ని పారాయణలు అక్కడికి వచ్చిన వాళ్ళు చేశారు, మంచి కంఠంతో చేశారు, హడావిడి పడకుండా చేశారు. మొత్తం మీద వైభవంగా ప్రతిష్ట మొదలయ్యింది. ఇక ఎక్కడెక్కడి నుంచి రావడం మొదలెట్టారు, అపూర్వమైన మణి విగ్రహం ధారానగరములో ఒక మహానుభావుడైన శ్రీదర్శనుడనేటటువంటి రాజుగారి చేత ప్రతిష్ఠింపబడిందనే వార్త విని దేశ దేశాల నుంచి జనం వచ్చి పోవడం మొదలెట్టారు. 4 నెలలు ఈ ప్రతిష్టాకాలం అయిన తర్వాత ఉత్సవానికి వచ్చినట్టు జనం వస్తూనే ఉన్నారట. తిరునాళ్ళకు వచ్చినట్టుగా, మారమ్మ తీర్థానికి, మావుళ్ళమ్మ తీర్థానికి వచ్చినట్టుగా వస్తూనే ఉన్నారట. 4 నెలలు గడిచింది. ఒకనాడు ఏం జరిగింది, తెల్లవారుజామున శ్రీదర్శనుడు లేచి మిత్రమా ముఖరక అర్జెంటుగా రావాలని కౌరు పెట్టాడు. నిద్దట్లో ఉన్న ముఖరకుడు, ఇతని మిత్రుడేగా స్వయంగా బావగారు, ఇప్పుడు మంత్రి, మిత్రుడు, చిన్నప్పుడు జోదం నేర్పి మధ్యలో పాడు చేసినవాడు, అన్నీ ఆయనే. ఆయన గారు పరుగు పరుగులు వచ్చి తెల్లవారుజామునే లేచి వచ్చేయమన్నావు, కారణం ఏమిటి అంటే, కాఫీ కోసం కాదులే, ఒక కారణం చేత పిలిచాను. నేను నిన్న రాత్రి 3 అమ్మవార్లకి పూజ చేసి, ఎప్పుడు ఈయన శివుడికి ముందు పూజ చేశాక అమ్మవార్ల దగ్గరికి వెళ్తాడు, శివుడు అమ్మ రెండు వచ్చాయి ఇప్పుడు పక్కన, ఆ రెండింటిని పూజించి రాత్రి కూడా దర్శనం చేసుకుని అప్పుడు పడుకుంటాడు. అలాగే పడుకున్నట్ట, పడుకుంటే అర్ధరాత్రి వాళ్ళు కల వచ్చింది. ఆ కలలో 4 ఆడవాళ్ళు, దివ్య స్త్రీలు, అద్భుతమైన ఎర్రని రంగుతో ఉన్నటువంటి స్త్రీలు వచ్చారు. ఇతన్ని మంచంతో సైతంగా పట్టుకుని ఎక్కడికో పట్టుకుపోయారు. 4 సముద్రాలు దాటి ఒక ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ ప్రాంతంలో ఒక అంతఃపురం ఉందిట, ఆ అంతఃపురంలో వీడిని పడుకోబెట్టారు. ఇతను ఎవరబ్బా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారని మంచం మీద లేచి కూర్చుంటే పక్కనే ఒక పరమసుందరి కనపడింది, బంగారపు రంగులో మెరిసిపోతుంది. ఆవిడ తను చూడగానే, అమ్మవారు చూపించిన వరుడు నువ్వేనా అందిట. అవునన్నాడు ఈయన. ఇద్దరు గాంధర్వ వివాహం చేసుకున్నారు, ఒకళ్ళ మెళ్ళలో ఒకళ్ళు దండలు వేసుకున్నారు. ఆ తర్వాత ఆవిడ తన చేతుకున్న గాజులు ఈయన చేతికి వేసింది, ఆవిడ చేతికి గాజులు ఉన్నాయి. ఈయన తన చేతుకున్న కంకణాలు ఆవిడకి వేశాడు, ఆవిడ మెళ్ళలో గొలుసు ఈయన మెళ్ళలో వేసింది. కొంతమంది గొలుసు ఇస్తూ ఉంటారు కానీ ఎవరు కానీ, అందువల్ల ఈవిడ అలా కాకుండా తన మెళ్ళలో ఉన్న గొలుసు ఆయనకి వేసింది, ఆయనేమో తన మెళ్ళలో గొలుసు ఆవిడకి వేశాడు. తదనంతరం మేము కాసేపు మాట్లాడుకునే లోపు, నువ్వెవరు నువ్వెవరు అనే లోపే టక్కన మళ్ళీ ఆ స్త్రీలు వచ్చి నన్ను మంచం మీద పడుకోబెట్టారు. నేనేదో అనేలోపే ఆ మంచం పట్టుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టారు. ఇది కళ. ఆవిడ గంధం పూసింది, తర్వాత మెడలో గొలుసు వేసింది, గాజులు వేసింది, దండ వేసింది, ఇదంతా కళేమో అనుకుని నేను వెంటనే లేచి కూర్చున్నాను. ఎంత అందమైన కళ, అపూర్వ సౌందర్య రాశి కళ్ళలో వరించింది నన్ను అని ఆనందపడుతూ ఉంటే ఇంతలో నా చేతులకి గాజులు కనపడ్డాయి. చూడు ఇవి గాజులు అంటే ఇది కళ కాదు. కళ కాకపోతే విమానం లాంటి ఒక మంచం మీద పడుకోబెట్టి, నా మంచం మీదే పడుకోబెట్టి ఆ మంచాన్ని విమానంలో ఆకాశంలో ఎగరవేసి ఆడవాళ్ళు అక్కడికి ఎలా పట్టుకెళ్ళారు, క్షణాల్లో ఇవన్నీ జరిగిపోయాయి ఏమిటి అని నేను ఆశ్చర్యపోతున్నాను. ఇది కలలా అనిపిస్తుంది కానీ కల కాదు. కలనుకుంటే చేతికి గాజులు కనపడుతున్నాయి, మంచి అమూల్యమైన విలువైన పతకంతో కూడిన గొలుసు మెడలో ఉంది, ఆవిడ వేసిన దండ ఉన్నది, ఆవిడ నా ఒంటికి గంధం పూసింది. స్నానం చేస్తే ఈ గంధం ఎక్కడ పోతుందో అని స్నానం చేయకుండా పాచిముఖంతో కూర్చున్నాను. అందుకే ఆ సుందరి రాసిన గంధంతో ఉన్న శరీరం ఎలా కడుక్కోను. మిత్రమా, ఆ సుందరి లేకపోతే నేను బతకలేనేమో అనిపిస్తున్నది అనగానే, మిత్రమా ఇది నిజమేనా అని ఆయన కూడా చూశాడు. చూస్తే నిజంగా చేతికున్నవి గాజులే, మెళ్ళలో ఉన్న గొలుసు ఎవరిదో ఆడవాళ్ళ గొలుసేది, దండ కూడా కనపడుతోంది, గంధం కూడా కనపడుతోంది. అప్పుడు ఆయన నవ్వి, ఏవో కళ్ళలో కూడా ఒక్కోసారి ఇలాంటి భ్రాంతులు కలుగుతాయి, విచిత్రమైన మహిమ ఏ బేతాళుడో చూపించుంటాళ్లే, స్నానం చేయకుండా 24 గంటలు ఈ గంధంతో కూర్చుంటే శరీరం కంపెత్తుతుంది, ఏదో సెంటు కొట్టుకున్నట్టు ఒక ఆయన కొట్టుకున్నాడని మర్నాడు స్నానం చేయకపోతే ఏమవుతుందండి, కంపవదో. అందువల్ల శుభ్రంగా స్నానం చేయి, చూద్దాం అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలా ఉందో అన్నాడు ఆయన. కానీ ఇతనికి ఎందుకో ఇది అసత్యం అనిపించటం లేదు, సత్యం అనిపిస్తోంది కానీ మళ్ళీ సత్యమేనా, ఈ నగలు కనపడుతున్నాయి కాబట్టి నిజం అనిపిస్తుంది, నిజమైతే రాత్రికి రాత్రి మంచం మీద అంత దూరం వెళ్ళి ఎలా వచ్చారనిపిస్తుంది. ఈ విధమైన ఒక విచిత్ర భ్రాంతిలో పడ్డాడు. పెళ్ళి కుదిరిన తర్వాత నిజంగా ఈ భార్యాభర్తలిద్దరికీ పెళ్ళి ఇష్టమైతే ఈ ఇద్దరికి విరహం చాలా బాధ కలిగిస్తుందిట అని నేను అలా పెద్దలు అన్నారు. ఇష్టపడి పెళ్లి చేసుకుంటే దిక్కుమాల పెళ్ళి అనుకోండి, ఇహ వీడు దిక్కుమాల పెళ్లి జరుగుతుందిరా బాబు అనుకుంటాడు, అమ్మాయి అలాగే అనుకుంటుంది. కానీ నిజంగా ఇష్టమైన పెళ్ళైతే మాత్రం వాళ్ళకి ఒకటే విరహం ఎక్కువ ఉంటుందని ఈ కావ్యాల్లో పురాణాల్లో చెప్పారు. రుక్మిణీదేవి ఎంత బాధపడిపోయిందండి, నిద్ర రాలేదు రాత్రిపూట, కృష్ణుడికి నిద్ర రాలేదు పమ్మన్నారు. అలాగే ఈయన ఆ రోజు నుంచి నిద్ర లేక అన్నం తినలేక నానా బాధపడుతూ ఒక రోజున అమ్మవారి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గర కూర్చుంటే అయినా ప్రశాంతంగా ఉంటుందేమో అని గుడి దగ్గరికి బయలుదేరాడు. ఆ గుడిలో ఆ పూట కొంతమంది సాధువులు సన్యాసులు యోగులు వచ్చారు. ఆ యోగులు ముందు శివుడికి ప్రార్థన చేస్తున్నారు, ఆ తర్వాత అమ్మవారి దగ్గరకు వచ్చి యా దేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అని ముగ్గురమ్మవార్లని స్తుతించాడు. అందరిలో లక్ష్మీదేవి రూపంలో ఉండే శక్తికి నమస్కారం, అంటే మహాలక్ష్మికి నమస్కారం. విద్యారూపంలో, శ్రీ విద్యారూపంలో, అంటే సరస్వతీ రూపంలో ఏ దేవి ఉన్నదో ఆ దేవి గురించి నమస్కరిస్తున్నాను. శక్తి రూపంలో, పార్వతీ రూపంలో అందరిలో ఉండి అందరినీ రక్షించే దేవికి నమస్కారం అంటూ ఉండగా ఆ సన్యాసుల్లోంచి ఒక యోగి వచ్చాడు. అందమైన నల్లని గడ్డం ఉన్నది, అంటే పూర్తిగా ముసలాడు కదనమాట. పూర్వం గడ్డాన్ని బట్టి మనిషి వయసు చెప్పేవారు, ఇప్పుడు గడ్డాన్ని బట్టి చెప్పలేము. వీ కాంట్ సే ఎనీబడీస్ ఏజ్, ఎందుకంటే మహానుభావులకి టెక్నిక్స్ వచ్చాయి. నేను జయకుమార్ గారు లాంటి వాళ్ళు అమాయకులం కనుక మా జుట్టు అలాగే అట్టే పెట్టుకున్నాం, మాది బాల నెరుపు కర్మ. కానీ కొంతమందికి రిటైర్ అయిపోతారు, అదేమిటో జుట్టు నల్లగా నిగనగలాడిపోతుందండి. ఆ రహస్యం, టాప్ సీక్రెట్ అంటే ఎప్పటికీ తెలియదు నాకు. కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు, మళ్ళీ వాళ్ళకి ట్విన్స్ మనవలు ఉంటారు, వాళ్ళ జుట్టు నల్లగా నిగలగలాడుతూ ఉంటుంది. శరీరము జుట్టు ఒకే రకంగా ఎలా ఉండగలుగుతాయి మరి పూర్వజన్మ సుకృత పరిపాకం. ఆ టెక్నిక్స్ ఏమిటో తెలుసుకోవాలి. కానీ పూర్వం నల్లని గడ్డాన్ని బట్టి, నల్లని జుట్టుని బట్టి వీడు యువకుడని ఓ 40 ఏళ్ళో 30 ఏళ్ళో వయసుని బట్టి తెలుస్తుందిలేండి. బాగా తెల్లబడిపోతే వీడు కొంచెం రిటైర్ అయిన వాడని తెలిసేదనమాట. ఈ వచ్చిన యోగి 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కుడు. అందులో పూర్తిగా తెలుపు కాదు నలుపు కాకుండా ఒక రకమైన కొద్దిగా అప్పుడప్పుడే నెరవడం మొదలెట్టిన గడ్డం, పైభాగం నల్లగా ఒత్తుగా ఉంది, లోపల కొద్దిగా తెల్ల వెంట్రుకలు మొదలయ్యాయి. జుట్టు మాత్రం ఒత్తుగా ఉంది, జటాజోటాలు కట్టుకుని ఉన్నాడు, దానికి రుద్రాక్షలు ధరించాడు, చేతిలో దండం కమండలం ఉంది. ఆయన వచ్చి శ్రీ దర్శన జయోస్తు అనగానే మహాత్మా యోగీశ్వర నిన్ను చూస్తే శివుణ్ణి చూసినట్టుంది అని నమస్కరించి ఏ దేశం నుంచి ఏ దేశం వెడుతూ ఈ దేశంలో అడుగుపెట్టారు. ఇవాళ నీబోటి వారి వల్ల మా నగరం మేము పవిత్రులమయ్యాం అని భక్తితో ఆదరించాడు. పూర్వం ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే మా అదృష్టం అండి మీరు అడుగుపెట్టడం అనేవారనమాట. ఎందునుండి ఎందుబోవుతు ఇందులకే తెలిచి నారలిప్పుడు విద్వద్వందిత నేడుగదా మన్మందిరము పవిత్రమయ్యే మాన్యుడనైతిన్ అని అల్లసాని పెద్దన అందమైన పద్యం మరుచరిత్రలో రాస్తాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెడుతూ ఇక్కడికి వచ్చారు పండితోత్తమ, పండితుల చేత పూజింపబడే మహాత్మ, నీ వల్ల కదా నా మందిరం పవిత్రమయ్యింది, నేను గొప్పవాణ్ణి అయ్యాను అనగానే నేను ఇక్కడికి 4 సముద్రముల అవతల ఉన్న లవంగ ద్వీపం నుంచి వస్తున్నాను, మాది లవంగ ద్వీపం, నువ్వు వినే ఉంటావు, మా దేశాన్ని మహానుభావుడైన ఒక రాజుగారు అనంగసేనుడు అనే ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయనకి అమ్మవారంటే పరమభక్తి. అమ్మవారి గురించి యజ్ఞం చేశాడు ఆయన, అంబాయాగం చేశాడు. ఆ యాగ ప్రభావం వల్ల ఆయనకు ఒక్కతే ఒక్క కూతురు పుట్టింది. ఆ కూతురికి అనంగలతిక అని పేరెట్టాడు. ఇక్కడ రాశారండి వేదవ్యాసుల వారు, ఇది అగస్త్యుడు ఆయనది, ఈ శ్లోకం మటుకు వ్యాసుడిది. అనంగలతిక అనంగలతిక సమ అన్నాడు. అనంగలతిక అనంగలతిక సమ అంటే ఈ అనంగలతిక అని పేరు కలిగిన ఈవిడ అనంగలతికతో సమానమట. అనంగుడు అంటే ఎవరు? మన్మధుడు. మన్మధుని పక్క నుండి ఆయన భార్య ఎవరు? రతీదేవి. రతీదేవిలా సౌందర్యవతి అనడానికి అంత చమత్కారం చేశాడు. మరొక చమత్కారం కూడా ఉంది. రోజు మీరు ఖడ్గమాలు చదువుతున్నారుగా, అందులో ఒక నామం ఏమిటి? అనంగలతికి, అనంగలతికాతురే, అనంగ మదనే, అనంగ మదనాతురే, ఇవన్నీ అనంగలతికి కూడా అందులో పేరు. అనంగలతిక అనేది మణిద్వీపంలో ఉండే ఒక అమ్మవారి శక్తి పేరు అన్నమాట. మన్మధుడి భార్య రతీదేవిలో ఉంటుంది. అమ్మవారి యొక్క ఒక శక్తి కనుక ఆయన అమ్మవారి యజ్ఞం చేయటం వల్ల కూతురు పుట్టడం వల్ల అనంగలతిక అని పేరెట్టాడు. బంగారు పురుంగులు తీగలా మెరిసిపోతూ ఉంటుంది ఆమె. ఒకనాడు ఆమె తన 8వ ఏట సముద్ర తీరం దగ్గరికి వెళ్ళింది. మా నగరం చుట్టూ సముద్రం ఉండడం వల్ల మాది సముద్ర ద్వీపం కనుక సముద్రం దగ్గరికి ఆడుకోవడానికి తండ్రితో వెళ్ళింది. సముద్రంలో 4-5 అడుగులు ఎత్తుండే ఒక గొప్ప విగ్రహం కొట్టుకొచ్చింది. అది అపూర్వమైన మణి విగ్రహం. ఆకాశం నుంచి నా అంతట నేనే స్వయంభూ విగ్రహాన్ని నీకు ప్రసాదిస్తున్నాను, దీన్ని పూజించుకునే మాటలు వినబడ్డాయి. అమ్మవారే ఆ విగ్రహం ఇచ్చింది అనుకుని అమ్మాయి సంతోషించింది. బాల్యం నుంచి ఆ పిల్లకి తల్లి అంటే ఎక్కువ భక్తి కనుక. అప్పుడు వాళ్ళ నాన్నగారు, మా మహారాజు అనంగసేనుడు, తన భవనంలో అంతఃపురంలో అద్భుతమైన పూజామందిరం నిర్మించి అందులో ఆ మణి విగ్రహాన్ని పెట్టాడు.